శ్రీమద్ భాగవతంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. నాలుగవ స్కందంలో పంతొమ్మిదవ అధ్యాయం 19th chapter. సో దీని పేరు వచ్చేసి కింగ్ పృథుస్ 100 horse sacrifices, 100 అశ్వమేధ యజ్ఞాలు. ఇప్పుడు పృథుమారా చేస్తాడు. ఈ విషయాలు మనం చూద్దామంటే ఈరోజు అందులో లాస్ట్ 100th యజ్ఞం చేసేటప్పుడు ఒక సమస్య వస్తుంది. మరి దాన్ని ఎలా పరిష్కరిస్తారు ఆ విషయాన్ని కూడా ఈరోజు మరియు నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందామంట. సో మనము మంగళాచరణ చేసుకొని మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలిత శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామేనతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే. నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే భలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధువేవ చ అతీతానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మొదటి శ్లోకం నుంచి మనం స్టార్ట్ చేద్దామంట. 19వ అధ్యాయంలో మైత్రియముని ఇప్పుడు విదురుడికి చెప్తున్నారు. సో ఫస్ట్ శ్లోకం మైత్రేయ ఉవాచ అతా దీక్షత రాజతు హయమేధ శతేన సహ బ్రహ్మావర్తే మనో క్షేత్రే యత్ర ప్రాచీ సరస్వతీ. సో ఇక్కడ మనకి అనువాదం చూడొచ్చు. దీన్ని మైత్రేయమని అంటున్నాడు, ఓ విదుర అప్పుడు ప్రతి మహారాజు దాని తర్వాత 100 అశ్వమేధ యజ్ఞాలు చేయడానికి ఆయన సరస్వతీ నది ఒడ్డున, ఏ సరస్వతి అయితే తూర్పు దిశన పయనిస్తుందో ఆ యొక్క సరస్వతీ నది ఒడ్డున ఆయన 100 అశ్వమేధ యజ్ఞాలు చేయడానికి ఆయన అన్ని సిద్ధం చేసుకొని స్టార్ట్ చేస్తున్నారన్నమాట. ఈ ప్రదేశం ఎక్కడైతే పృతు మహారాజు 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తున్నారో ఈ ప్రదేశాన్ని ఇక్కడ బ్రహ్మావర్త అని చెప్పారు. ఇది స్వయంభూము మను ద్వారా మనోక్షేత్రే అంటే స్వయంభూమను యొక్క క్షేత్రం, ఆయన చేత నియంత్రించబడ్డ క్షేత్రం అని ఇక్కడ చెప్తున్నారు. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. సరస్వతి నది ముందు ఉండేది ఆ సమయంలో ఈ యొక్క లీల జరిగింది అని. సో రెండవ శ్లోకం,
తద్ అభిప్రేత్య భగవాన్ క్రమాతిశయం ఆత్మనః శతక్రతుర్నమృషే ప్రతోర్యజ్ఞాం మహోత్సవం.
ఇప్పుడు అలా 100 అశ్వమేధ యజ్ఞాలు పృతు మహారాజు చేస్తున్నప్పుడు ఇంద్రుడు, దేవాదిరాజు దేవరాజ్ ఇంద్రుడు, ఆయన దేవేంద్రుడు ఈ విషయాన్ని చూసి, అయ్యో ఈ విధంగా ఇప్పుడు పృతు మహారాజు 100 అశ్వమేధాలు చేస్తే నాకన్నా కూడా పుణ్యకార్యాలు చేసిన దాంట్లో నాకన్నా కూడా నన్ను కూడా అధిగమించిపోతాడు, నాకన్నా ఎక్కువైపోతాడు అని అనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఆయన తట్టుకోలేకపోయాడు. అందుకనే పృతు మహారాజ్ చేసే యజ్ఞాలు చూసి ఇంద్రుడు ఓరవలేకపోయాడు అనమాట, తట్టుకోలేకపోయాడు, నాకన్నా కూడా ఆయన ముందుకెళ్ళిపోతున్నాడు. సో ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట మనకి భక్తులు. అందుకనే ప్రభుపాద వారు ఈ తాత్పర్యంలో చాలా ముఖ్యమైన పాయింట్స్ రాస్తారు. ఎందుకు ఇంద్రుడు అంతగా భయపడుతున్నాడు, లేకపోతే పృతు మహారాజు ఆయన పృతు మహారాజు అశ్వమేధ యజ్ఞాలు చేసుకుంటున్నాడు 100, ఇంద్రుడు ఏం చేయట్లేదు. ఇంద్రుడికి ఇంద్రుడిని ఏం అనట్లేదు, ఇంద్రుడిని ఏం చేయట్లేదు. అయినా కానీ ఇంద్రుడు ఎందుకు అంత భయపడుతున్నాడు, ఇంద్రుడికి అంత ఆయన పైన ఎందుకు ఈర్ష, లేకపోతే అంత కంగారు ఎందుకు అంటే, ముఖ్యంగా ఆయన భయం ఏంటంటే ఈయన 100 అశ్వమేధాలు యజ్ఞం ఎవరైనా చేస్తే వారికి ఇంద్రుడు అయ్యే యోగ్యత దక్కుతుందన్నమాట. సో అందుకనే ఆయన భయం ఏంటంటే, నా స్థానం, నా స్థానంలో పృతు మహారాజు వచ్చేయచ్చు, నాకన్నా ఎక్కువ యోగ్యత ఆయనకి కలిగితే మరి 100 అశ్వమేధాలు యజ్ఞాలు చేసిన తర్వాత మరి నేను ఇప్పుడు దేవరాజ్ ఇంద్రుడిగా ఇక్కడ సింహాసనం ఉంది కదా, నా సింహాసనం నేను వదిలేయాల్సి వస్తుంది అని భయం, ఇదన్నమాట భయం అనేది. సో ఇంద్రుడు కూడా భక్తుడే ఇక్కడ మనకి, కానీ ఏంటంటే కొంచెం ఆయన ఇంకా మనము దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు, ఆయన ఇంకా భౌతిక ప్రపంచంలోనే ఉన్నాడు. సో దేవతలందరూ కూడా వాళ్ళు అందరూ కూడా జీవాత్మలే, కాకపోతే వాళ్ళకి భగవంతుడు కొన్ని కొన్ని శక్తులు ఇచ్చారు, కొన్ని కొన్ని కార్యాలు బాధ్యతలు ఇచ్చారు చేయడానికి, కానీ వాళ్ళకి కూడా ఇంకా భౌతిక ప్రపంచంలో ఉన్నారు కనుక అటువంటి అనర్థాలు, ఈ మనకి ఏవైతే అనర్థాలు ఉన్నాయో వాళ్ళలో కూడా అవి అనర్థాలు ఉన్నాయి. సో ఇప్పుడు అప్పుడప్పుడు అలాంటి సమయాల్లో కొన్ని కొన్ని సమయాల్లో ఇలాంటి అనర్థాలు బయటపడతాయి. సో ఇక్కడ ఇంద్రుడు ఇలా పృతు మహారాజు పట్ల ఈర్ష్యాభావన ఆయన హృదయంలో ఇప్పుడు ప్రకటించిందనమాట. ఇందు కారణంగా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఆయనకున్న ఒక రకమైన ఆసక్తి, నేనే దేవరాజేంద్రుడిగా ఉండాలి, ఈ సింహాసనం పైన కూర్చోవాలి అని ఒక ఆసక్తి ఉంది. అలా సింహాసనం పైన కూర్చొనే సేవ చేయాలి అనే ఆసక్తి ఉందన్నమాట. ఇప్పుడు ఆ ఆసక్తి కారణంగా అది ఇప్పుడు కోల్పోవచ్చు, ఆ పదవిని కోల్పోవచ్చు, ఆ పదవి పట్ల ఉన్న ఆసక్తి ఆయనకి ఈ భయాన్ని సృష్టిస్తుంది. సో మనకు రూపాల ద్వారా ఇంకో చోట కూడా చెప్తారు, ఎప్పుడైనా మనం ఏ భౌతిక విషయం, వస్తువు, పదవి దేనిపైన ఆసక్తి ఉంటే అప్పుడు అది మనను మనలో భయాన్ని సృష్టిస్తుంది. ఇది భయాన్ని, భయం ఇంట్లో మనలో భయం రావడానికి కారణం ఏంటంటే ఏదో ఒక భౌతిక ఆసక్తి, అది దేనికైనా కావచ్చు. ఇక్కడ ఇంద్రుడికి తన సింహాసనం పైన ఆసక్తి, పదవి పైన ఆసక్తి, అందుకనే ఆయనకి భయం పుట్టుకొస్తుంది. ఆయన అనుకుంటున్నాడు ఈ పృతు మహారాజే కారణం దీనికి, నా భయానికి. సో నా భయాన్ని తొలగించుకోవాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేస్తాడనేదే మొత్తం ఈరోజు కథ. సో అది చూద్దామంట, చాలా అద్భుతంగా ఉంటుంది. సో మామూలుగా ఏంటంటే ఇది భౌతిక ప్రపంచంలో ఉండే వ్యక్తులు మామూలుగా ఇలా వ్యవహరిస్తారన్నమాట. ఎవరైనా ఇంకొక వ్యక్తి ప్రగతి సాధిస్తుంటే చూసి ఓర్చుకోలేరు, తట్టుకోలేరు, చాలా ఈర్ష్య భావన వాళ్ళలో వాళ్ళలో వ్యక్తమవుతుంది అన్నమాట. మత్సర, ఎన్వియస్ అంటే మన 6 అనర్థాలు ఉన్నాయి కదా, కామక్రోధ మోహ మాశ్చర్యాలు, అందులో మత్సర అనేది ఎన్వి అన్నమాట, ఇంకొకరిని చూసి మనము. సో ఈ విధంగా ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ చెప్పాలంటే ప్రతి పాయింట్ బాగుందన్నమాట, అందుకే నేను ఒక్కొక్క పాయింట్ మీకు చెప్తాను. శ్రీమద్భాగవతం మొదట్లోనే చెప్పేశారు, ఈ శ్రీమద్భాగవతం ఎవరి కోసం, ఎవరు శ్రీమద్భాగవతాన్ని అసలు ఆస్వాదించగలరు. చాలామందికి మీరు పిలవండి శ్రీమద్భాగవతం క్లాసులో, వినడానికి కానీ చదవడానికి కానీ ఆసక్తి చూపించారు చాలామంది, రాధాకృష్ణ లీలలు లేకపోతే ఏమైనా స్టోరీస్ ఎంటర్టైన్మెంట్గా ఎవరైనా చెప్తే జోకులు వేసుకొని అలాంటి కథలు వినడానికి చాలామంది వెళ్తారు. కానీ మామూలుగా సీరియస్గా శ్రీమద్ భాగవతంలో ఉన్నది ఉన్నట్టుగా చదువుకోవడం వినడానికి చాలా తక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే శ్రీమద్ భాగవతాన్ని నిజంగా ఆస్వాదించాలంటే వారు నిర్మత్సర అయి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఇంద్రుడు మత్సర అనే ఒక అనర్థాన్ని వ్యక్తం చేస్తున్నాడు. సో నిర్మత్సరాణం, సో ఎవరైతే నిర్మత్సరాణం అవుతారో వాళ్ళు మాత్రమే సంపూర్ణంగా భాగవతాన్ని ఆస్వాదించగలరు. సో అందుకనే పరమహంస స్థాయిలో ఉన్న వారు, వాళ్ళు నిర్మత్సరం అయిన వాళ్ళు, వాళ్ళు దీన్ని ఆస్వాదించగలుగుతారు. మరి మనం ఎలా, మనకి ఇంకా అనర్థాలు ఉన్నాయి కదా, మరి మనం ఎలా, మనం ఆస్వాదించడం అంటే మనకి భాగవతం చదవడము, అలా అయితే మనం జపం చేస్తే జపంలో కూడా ఇంకా హరినామాన్ని మనం రుచి ఆస్వాదించట్లేదు. మనం ఏం చేస్తున్నాం, ఎందుకు జపం చేస్తున్నాం, మనకు రుచి కలుగుతుందని కాదు, మనకు తెలుసు అదే మనకు ఔషధం అని. సో అలాగే ఎవరైతే ఇంకా ఈ సంసారం పట్ల, ఈ భౌతిక ప్రపంచం పట్ల ఆసక్తితో ఉన్నారో వాళ్ళకి భాగవతం కూడా అలాగే అనమాట, ఔషధంలా పనిచేస్తుంది. సో ఎప్పుడైతే మనకి భవరోగం అనేది వెళ్ళిపోతుందో దాని తర్వాత మనము అసలైన భాగవతాన్ని, రసాన్ని ఆస్వాదించగలుగుతాం, అప్పుడు హరినామాన్ని కూడా, రుచిని ఆస్వాదించగలుగుతాం. సో అందుకనే ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ ప్రభుపాద ద్వారా రాస్తున్నారు, ఈ విధమైన మత్సర్యం ఉంటే ఆ వ్యక్తి దాన్ని తగ్గించుకోకపోతే, దాన్ని తొలగించుకోకపోతే కృష్ణ భావనామృతంలో, కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్ళలేడు, ప్రగతి సాధించలేడని రాస్తున్నారు. సో అందుకనే కృష్ణ చైతన్యంలో ఒకవేళ ఎవరైనా సరే, ఇంకో వ్యక్తిని చూస్తున్నారనుకోండి మనం, అంటే భక్తుల మధ్యలో చెప్తున్నారు ప్రభుపాల వారు ఇక్కడ, మీరు ఇంకొక భక్తుడిని చూస్తున్నారు, ఆయన చాలా బాగా భక్తి చేసుకొని ముందుకు వెళ్తున్నాడు, ప్రగతి సాధిస్తున్నాడు. సో అప్పుడు భక్తులు ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచిస్తారు అసలు భక్తులు అయితే ఎలా ఆలోచిస్తారంటే, వన్ హూ ఈజ్ ఎక్సెల్డ్ థింగ్స్ హౌ ఫార్చునేట్ ద అదర్ పర్సన్ ఈజ్ టు బి అడ్వాన్సింగ్ ఇన్ డివోషనల్ సర్వీస్. సో హవెవర్ భక్తిలో, కృష్ణ భావనామృతంలో, ఇఫ్ సమ్ వన్ ఎక్సెల్స్ అనదర్ పర్సన్, ద డివోటివ్ ఈజ్ ఎక్సెల్డ్ థింగ్స్ హౌ ఫార్చునేట్ ద అదర్ పర్సన్ ఈజ్ టు బి అడ్వాన్సింగ్ ఇన్ డివోషనల్ సర్వీస్. సో ప్రతి ఒక్కరు కూడా ఇంకొకరి ప్రగతిని చూసి వాళ్ళు ఆనందిస్తారు, ఆస్వాదిస్తారు. ఇంకా చెప్పాలండి, ఇంకో దగ్గర రాస్తారు, నేను ఒకసారి మా గురు మహారాజ్ లెక్చర్లో కూడా విన్నాను. సో ఎప్పుడైనా ఇంకొకరు భక్తిలో ప్రగతి సాధిస్తున్నారనుకోండి, భక్తులు అది చూసి కనుక మనం ఆనందిస్తే, అది చూసి మనకు ఆనందం కలిగితే, మనం కూడా ఈజీగా భక్తిలో అడ్వాన్స్ అయిపోతాం. చాలా సింపుల్ అనమాట భక్తిలో అడ్వాన్స్ అవ్వడం అంటే, ఏ తపస్సులు, ఇంకా ఏ కష్టాలు, ఏ వ్రతాలు ఏం చేయనవసరం లేదు. జస్ట్ ఇంకొక భక్తుడు బాగా భక్తి చేసుకుంటున్నాడు అని చూసి మనం ఆనందిస్తే చాలు భక్తిలో ప్రగతి సాధించగలం. ఎంత సింపుల్ అనమాట భక్తిలో ప్రగతి సాధించడం. సో అదే ఇక్కడ చెప్తున్నారు, ఒకవేళ మనము అలా ఆనందపడకుండా లోపల బాధపడుతున్నాం అనుకోండి, బాధపడుతున్నాం అంటే వాళ్ళ పట్ల ఈర్ష్యా భావనను మనం ఫీల్ అవుతున్నాం అనుకోండి, జెలసీ, ఎన్వి ఇవన్నీ ఫీల్ అవుతున్నాం అనుకోండి, ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ ఫీల్ అవుతున్నాం అనుకోండి, లేకపోతే ఒక్కొక్కసారి కొంతమంది అలా నెగిటివ్గా కూడా ఆలోచిస్తారు, అసలు అతను అంత అడ్వాన్స్ అయిపోతున్నాడు కానీ యాక్చువల్లీ అది అందరూ అనుకుంటున్నారు కానీ యాక్చువల్లీ అసలు అంత అడ్వాంటేజ్ అవ్వట్లేదు, నాకు తెలుసు అతను, ఆయనలో ఎన్నో లోపాలన్నీ నాకు తెలుసు, అదంతా కొన్ని రోజుల వరకు మీకు కనిపిస్తుంది, తర్వాత అసలు విషయం బయటపడుతుంది. అలా అతను అడ్వాన్స్ అవుతున్నా కానీ ఇతను చూసి దాన్ని తట్టుకోలేడు అనమాట ఈ వ్యక్తి ఒకటి, ఎలాగైనా సరే అతని ఇమేజ్ని డౌన్ చేయాలని అందరి ముందు ప్రయత్నిస్తూ ఉంటాడు. సో అలాంటి వ్యక్తులు చాలా డేంజరస్ అనమాట. ఇంకా ఒకరైతే ఇలా అన్నప్పుడు లెక్చర్లో ప్రశ్నించారు, గురు మహారాజ్ మరి మీరు అలా అంటున్నారు, అతను అడ్వాన్స్ అయిపోతుంటే మనం చూసి ఆనందిస్తే మనం కూడా అడ్వాన్స్ అయిపోతామని, ఒకవేళ అతను నిజంగానే అడ్వాన్స్ అవ్వట్లేదు, యాక్టింగ్ చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఎలా అంటే, అప్పుడు అతను అడ్వాన్స్ అవ్వడు కానీ నువ్వు ఆనందిస్తే మాత్రం నువ్వు మాత్రం అడ్వాన్స్ అవుతావు. సో మనకి రిస్క్ లేదనమాట, ఇంకొకరు భక్తులు బాగా భక్తి చేసుకుంటే చూసి ఆనందించడంలో మనకి రిస్క్ లేదనమాట. వాళ్ళు నిజంగానే యాక్టింగ్ చేస్తున్నారా, నిజంగానే అడ్వాన్స్ అవుతున్నారో అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. సో పాయింట్ ఏంటంటే, మనము ఇంకొకరు భక్తులు బాగా భక్తి చేసుకుంటే చూసి మనం ఆనందించాలి కానీ అసూయ పడకూడదు, అది పాయింట్. అసూయ పడితే మాత్రం ఇక్కడ ఇంద్రుడిలాగా, ఇక్కడ రాశారు కదా కృష్ణ భావనామృతంలో కృష్ణ చైతన్యం, మనము ముందుకు వెళ్ళలేము, ప్రగతి సాధించలేము, అక్కడ ఆగిపోద్ది మన ప్రగతి. సో ఇక్కడ ఆ విధంగా కానీ భక్తులు ఎలా ఇలా ఆలోచిస్తారంట, ఎప్పుడు ఇంకొకరి నుంచి ఆనందపడతారు. ఇటువంటి నిర్మత్సరం అనేది వైకుంఠ. ఎప్పుడైతే భక్తులు నిర్మత్సర భావాన్ని వ్యక్తం చేస్తారో అప్పుడు అది వైకుంఠంగా మారిపోతుంది. సో వైకుంఠలో ఇదే అనమాట. వైకుంఠ అంటే స్పెషాలిటీ అదే. అంటే వెన్ వన్ ఈజ్ ఎన్వియస్ ఆఫ్ ఇస్ కాంప్యూటర్ దట్ ఈస్ మెటీరియల్. వైకుంఠంకి మన భౌతిక చేతన, వైకుంఠ చేతనకి తేడా ఏంటంటే, ఎప్పుడైతే మనం ఇంకొకరిని చూసి అతను నాకు పోటీ, అతను ఎలా ముందుకెళ్ళిపోతున్నాడు, అతను ఎలాగైనా ముందుకెళ్ళనివ్వకూడదు, లేకపోతే నేను అతనికన్నా ముందుకు వెళ్ళిపోవాలి భక్తిలో కానీ అంటే ఏదైనా చేసిన దేంట్లోనే కానీ. సో ఆ విధంగా ఆలోచించే వ్యక్తి ఏంటంటే, ఆ చేతన ఉందంటే నువ్వు ఎక్కడున్నా నువ్వు భౌతిక ప్రపంచంలోనే ఉన్నావు. సో అలాంటి వాళ్ళు ఎలాగో వెళ్ళరు అనుకోండి, వైకుంఠానికి వెళ్ళరు. సో అలాంటి వాళ్ళు ఎన్ని మాలలు జపం చేసుకున్నా కానీ వైకుంఠానికి వెళ్ళరు. సో అలాగే ఒకవేళ మనం భౌతిక ప్రపంచంలో ఉండి కూడా ఇటువంటి చేతన ఉంటే మనం వైకుంఠంలో ఉన్నట్టే. ఇంకొక భక్తుల్ని చూసి మనం ఆనందిస్తే. సో అందుకనే ఇక్కడ మనకి అర్థమయ్యేది ఏంటంటే, ఈ ఒక తాత్పర్యంలోంచి దేవతలు, ఇంద్రుడు వంటి దేవతలు కూడా, వాళ్ళు కూడా ఇటువంటి మత్సర నుంచి ముక్తులు కాదు, ఇటువంటి అనర్థం నుంచి వాళ్ళు ముక్తులు కాదు. అందుకనే కదా అందరు భౌతిక ప్రపంచంలో ఉన్నారు. అనర్థల నుంచి ముక్తులైపోయి ఉంటే భౌతిక ప్రపంచంలో ఎందుకు ఉంటారు? చాలామంది ఏంటంటే, ఈ దేవతలు భగవంతుడికి తేడా తెలియక చాలామంది బయట వాళ్ళు, సిద్ధాంతం తెలియని వాళ్ళు, ఇంకా వేరే మతస్థులు, నాస్తికులు, ఇటువంటి వాళ్ళందరూ చాలా వికిరిస్తారనమాట. ఏంటి మీ దేవుడు, మీ ఇంద్రుడు అలా వ్యవహరిస్తున్నాడు అని నవ్వుతుంటారు, నవ్వుకుంటారు. సో అలాంటి ఇంద్రుడి మీద, అలాంటి దేవతల మీద నెగిటివ్గా కామెంట్స్ చేసి, ఇలాంటి దేవుడిని మీరేం పూజిస్తారు, ఇది మీ మూర్ఖత్వం, అది ఇది అని కూడా చెప్తుంటారు. సో మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో చాలామంది ఏంటంటే అమాయకులు ప్రజలు, వాళ్ళు ఎప్పుడు భాగవతం చదవలేదు, ఇస్కాన్లోకి రాలేదు కనుక వాళ్ళకి జ్ఞానం లేదు. వేరే వాళ్ళు సరైన జ్ఞానం ఇచ్చేవాళ్ళు దిక్కులేరు మొత్తం ప్రపంచంలో. ఇస్కాన్ ఒక్కటే ప్రయత్నిస్తుంది, ఇంకా కొంత కొంతమంది కొన్ని కొన్ని ఆర్గనైజేషన్లు ప్రయత్నిస్తున్నాము కానీ ముఖ్యంగా. సో అందుకనే ఇక్కడ ఈ జ్ఞానం తెలియక అజ్ఞానంలో ఉండి వీళ్ళందరూ అలాగే తప్పుగా అర్థం చేసుకుంటారన్నమాట. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఇదే, దేవతలు వాళ్ళు కూడా జీవాత్మలే, వాళ్ళు భగవంతుడు కాదు. వాళ్ళలో కూడా అనర్థాలు ఉన్నాయి, కాకపోతే మనకన్నా బెటర్ అన్నమాట దేవతలు. ఎందుకంటే వాళ్ళు సత్వగుణంలో ఉంటారు, ఇంకా వాళ్ళకి భగవంతుడి మీద శ్రద్ధ ఉంది, ఇంకా వాళ్ళకి భగవంతుడి కోసం సేవ చేయాలనే కోరిక ఉంది. అంతేకాకుండా భగవంతుడు వాళ్ళకి శక్తి బాధ్యతలు అన్నీ ఇచ్చాడు, ఇంకా వాళ్ళు సేవ చేస్తున్నారు కూడా భగవంతుడి సేవే. కాకపోతే ఇంకా కొన్ని భౌతిక ఆసక్తులు, ఇంకా అనర్థాలు వాళ్ళ హృదయంలోనే అప్పుడప్పుడు అలా బయటపడవచ్చు. అది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలా బయటపడ్డప్పుడు ఎలా వ్యవహరించాడు ఇంద్రుడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. భాగవతంలో ఇలా ఇంద్రుడు ఉదాహరణలు చాలాసార్లు వస్తుంది, పురాణాల్లో కూడా వస్తుంది, ఇలా అతను తప్పులు చేస్తున్నట్టు కనిపిస్తుంది. దీని నుంచి మనం ఇంకో విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంద్రుడిని దూషించడం కన్నా ఇక్కడ ఇంద్రుడిని భగవంతుడు ఒక ఇన్స్ట్రుమెంట్ చేసుకొని మనకు నేర్పిస్తున్నాడు అన్నమాట. యాక్చువల్లీ ఇలాగే భక్తుల్లో కూడా వ్యక్తులు వివరిస్తూ ఉంటారు. సో మనం ఇలా వివరించకూడదు అనే విషయాన్ని మనకు తెలియజేయడానికి కూడా ఒక ఉద్దేశం ఈ భాగవతంలో, ఈ పురాణాల్లో, ఈ కథలు తెలపడం వెనక. ఓకే, అదే మనకి ఇక్కడ నేర్పిస్తున్నారు తాత్పర్యంలో. సో నెక్స్ట్ శ్లోకం నుంచి వెళ్దాం ముందుకి. యత్ర యజ్ఞపతి సాక్షాత్ భగవాన్ హరిరీశ్వరః అన్వభూయత సర్వాత్మా సర్వలోక గురుః ప్రభుః. సో విష్ణువు ఆయన ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ రూపంలో ఉంటున్నారు. అంతేకాకుండా ఆయనే అన్ని లోకాలకి ఈశ్వరుడు, ముల్లోకాలకి, ఇంకా అన్ని యజ్ఞాలకి ఆయనే భోక్త. సో ఆయన స్వయంగా ఈ పృథు మహారాజులు చేసిన యజ్ఞంలో ఆయన వచ్చి ఉపస్థితమయ్యారు. సో ఇది సిమిలర్ టు ఈ శ్లోకం చూస్తే జస్ట్ లాస్ట్ లైన్ ఒకటి వదిలే, అంటే లాస్ట్ ఇది ఒకటి, యత్ర యజ్ఞపతి సాక్షాత్. అంటే ఇందులో మెయిన్ ఏంటంటే, ఇది భగవద్గీతలో ఈ శ్లోకం వస్తుంది, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి రచ్చది. సో ఇక్కడ ఏంటంటే, భగవంతుడు విష్ణు స్వయంగా ఈ యజ్ఞంకి వస్తారు. అంటే యజ్ఞంలో వచ్చి ఆయన యొక్క షేర్ని కూడా గ్రహిస్తారు. సో అప్పుడే విష్ణు ప్రత్యక్షమైనప్పుడు యజ్ఞంలో, యాక్చువల్లీ యజ్ఞం ఫలించినట్టు. సో ఇక్కడ విష్ణు స్వయంగా వచ్చాడని చెప్తున్నారు యజ్ఞంలో. సో మహారాజు పృథు, ఎందుకంటే ఆయన 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తారు కదా, ప్రతి యజ్ఞం తర్వాత అన్ని దేవతలు విష్ణు అందరూ వచ్చి ప్రత్యక్షం అవుతారు. సో పృథు మహారాజు ఇక్కడ ఆయన కూడా శక్తవేశ అవతారం, కానీ ఆయన విష్ణుతత్వం కాదు జీవతత్వం అని మళ్ళీ ఒకసారి స్పష్టం చేస్తున్నారు ప్రభుపాల ద్వారా. ఇది ఆల్మోస్ట్ 2-3 సార్లు ముందు కూడా స్పష్టం చేశారు, కన్ఫ్యూజన్ ఉండకూడదు అనేసి. సో ఇక్కడ పృథు మహారాజు జీవతత్వనే, కానీ ఆయనలో భగవంతుడి శక్తి ఆవేశించింది కనుక ఆయన శక్త్యావేశ అవతారం పృథు మహారాజు. సో ఇక్కడ భగవాన్ హరిర్ ఈశ్వర, భగవంతుడిని హరిర్ ఈశ్వర, హరి అని భగవంతుడిని ఎందుకంటారంటే ఆయన భక్తుల యొక్క అన్ని బాధల్ని హరించేస్తాడు, అందుకే ఆయన హరి అంటారు. సో ఇప్పుడు ఏం జరిగిందనేది చూద్దామంట నెక్స్ట్. అవితో బ్రహ్మ సర్వాభ్యాం లోకపాలై సహానుగైః ఉపగీయమానో గంధర్వైర్ మునిభిశ్చాప్సరోగణైః. సో ఈ విధంగా ఎప్పుడైతే విష్ణువు ఆ యొక్క యజ్ఞస్థలానికి వచ్చారో, ప్రత్యక్షమయ్యారో, బ్రహ్మదేవుడు, శివుడు, ఇంకా మిగతా ప్రతి యొక్క గ్రహంలో ఉన్న ముఖ్యమైన దేవత, వాళ్ళ యొక్క అనుచరులు అందరూ కూడా వచ్చేసారంట అక్కడికి. అంతేకాకుండా గంధర్వలోకం నుంచి, ఇంకా మహామహా ఋషులు అప్సర లోకం నుంచి కూడా అక్కడున్న గ్రహవాసులు కూడా వచ్చి ప్రశంసించారంట ఋతు మహారాజుని. ఇంకా చాలామంది వచ్చారు. సిద్ధ విద్యాధర దైత్య దానవా గుహ్య కాదయ సునంద నంద ప్రముఖ పార్షద ప్రవరాహరే. ఇంకా ఎవరెవరు వచ్చారంటే భగవంతుడితో పాటు సిద్ధలోకం నుంచి, విద్యాధర లోకం నుంచి ద్వితీయ యొక్క పుత్రులైన దైత్యులు, ఇంకా అసురులు, యక్షులు, దానవులు అందరూ వచ్చారంట. వారి యొక్క ముఖ్యమైన, భగవంతుడి యొక్క ముఖ్యమైన పార్షదులు సునంద నంద ఇద్దరు కూడా వచ్చారంట భగవంతుడితో పాటు. ఇంకా చాలామంది వచ్చారు. కపిలో నారదో దత్తో యోగేశాసనకాదయ తమ్ అన్వీయుర్ భగవత ఏ చతత్ సేవనోత్సుకా. ఇంకా మహామహాభక్తులు ఎవరైతే ఎల్లప్పుడూ భగవంతుడి సేవలో నిమగ్నమై ఉంటారో, మహామహా ఋషులు ఎలా అంటే కపిల, నారదముని, దత్తాత్రేయ, ఇంకా చాలా చాలా మంది సిద్ధ, అన్ని అష్టసిద్ధులు ఉన్న సనత్ కుమారం, మిగతా వాళ్ళందరూ చతుష్కుమారులు, వీళ్ళందరూ కూడా విష్ణువుతో పాటు ఆ యజ్ఞస్థలంకి వచ్చారంట, ప్రత్యక్షమయ్యారు అక్కడ, ఇందులో పాల్గొన్నారు. సో ఈ విధంగా యత్ర ధర్మ దుగా భూమి సర్వకామాధుగా సతి దుగ్ధి సమాభిప్సితాన్ అర్థాన్ యజమానస్య భారత. ఓ విదుర, ఇంత మహాయజ్ఞం చేయడం ద్వారా అక్కడ ఉన్న భూమి అంతా కూడా కామధేను ఆవులాగా మారిపోయిందంట. అంటే కామధేను ఆవులాగా ఏది కావాలంటే అన్ని కావాల్సిన అన్ని అవసరాలు మనుషులకి, జీవులకి కావాల్సిన అవసరాలన్నీ కూడా తీర్చేస్తుందంట. సో ఈ విధంగా ఈ యజ్ఞం ద్వారా రోజు అవసరమయ్యే అన్ని అవసరాలు కూడా, కావాల్సిన జీవితానికి జీవించడానికి ఈ భూమి ఇచ్చేస్తుందన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ వర్ణించారన్నమాట. ఎందుకంటే సురభి, కామధేను అంటే సురభి, ఆ ఆవు ఆధ్యాత్మిక లోకంలో ఉంటుంది. ఆవుకు, ఆవును ఎన్ని పాలు కావాలంటే అన్ని పాలు, ఎప్పుడంటే అప్పుడు మీరు పిండుకోవచ్చు అన్నమాట. ఎన్ని పాలంటే అన్ని పాలిస్తుంది. సో అలాగే ఇక్కడ అలా కామధేను లాగా భూమి కూడా ఎంత కావాలంటే అంత, ఎవరికి ఎంత కావాలంటే అన్ని అవసరాలకు కావాల్సినవన్నీ కూడా ఇచ్చేస్తుందంట ఈ యజ్ఞం చేయడం కారణంగా. సో యజ్ఞాలు చేయడం ద్వారా మనం ముందు కూడా చర్చించుకున్నాము లాస్ట్ క్లాసులో. సో పృథ్వీ చెప్తుంది యజ్ఞాలు చేయట్లేదు అందుకనే నేనేమి ఇవ్వట్లేదు అని. సో ఇప్పుడు పృథు మహారాజు 100 అశ్వమేధాలు ఒకటే రకంగా డైరెక్ట్గా, ఎందుకంటే ఆయన అది సత్యలోకం, సత్యయుగం. సో అప్పట్లో అశ్వమేధ యజ్ఞాలు చేసేవారు. కలియుగంలో ఇది వర్జితం, అశ్వమేధ యజ్ఞాలు, ఎందుకంటే ఇటువంటి యజ్ఞాలు చేసే యోగ్యమైన బ్రాహ్మణులు లేరు. ఇంకా ఆ బ్రాహ్మణులు లేని కారణంగా అలాంటి యజ్ఞం చేస్తే అది ఫలించదు, అవునా? అందుకనే ఇది వర్జితం అన్నమాట కలియుగంలో, గోమేధ యజ్ఞం, అశ్వమేధ యజ్ఞం ఇవన్నీ శాస్త్రాల్లో ఇచ్చారు. సో అప్పట్లో యజ్ఞం అంటే అప్పుడు అలా చేసేవారు. ఇప్పుడు యజ్ఞం అంటే హరినామ సంకీర్తన యజ్ఞం. ఈ హరినామ సంకీర్తన యజ్ఞం ద్వారా కూడా, కలియుగం ధర్మం చేయడం ద్వారా కూడా మనకు అలాంటి ఫలితాలే దక్కుతాయన్నమాట. అందుకనే కరువు కాటకాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి ఒకవేళ మనం హరినామ సంకీర్తన చేస్తే. భూదేవి, ఇంద్రుడు, చంద్రుడు అందరూ కూడా సంతృప్తి చెందుతారు, అందరూ కావాల్సిన అవసరాలన్నీ కూడా ఇస్తారన్నమాట. సో అప్పుడు సమాజంలో ఎటువంటి కరువు కాటకం అనేది ఉండదు అని ప్రభుపాదాలు ఇక్కడ రాస్తున్నారు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ సంకీర్తన యజ్ఞంలో పాల్గొనాలి, చేయాలి. సో అప్పుడు ఎటువంటి సమస్యలు ఉండవు. ఇంకా చెప్పాలంటే ప్రభుపాల వారు అంటున్నారు, మీరు ఫ్యాక్టరీ ఇండస్ట్రీలో ఉన్నా ఎక్కడున్నా సరే మీరు హరినామ సంకీర్తనం చేస్తే అక్కడ ఉన్న సమస్యలు కూడా వెళ్ళిపోతాయి. ఎటువంటి సమస్యలైనా సరే మీరు ప్రతి మీ జీవితంలో ప్రతి అంశంలో హరినామ సంకీర్తనాన్ని మనము స్టార్ట్ చేయొచ్చు. సోషల్, పొలిటికల్, ఇండస్ట్రియల్, కమర్షియల్, ప్రభుపాల వారు ఎక్కడైనా సరే మీరు బిజినెస్ చేస్తున్నారా, ఫ్యాక్టరీలో ఉన్నారా, ఇండస్ట్రీలో ఉన్నారా, ఎక్కడున్నా అక్కడ హరినామ సంకీర్తనాన్ని మీరు ప్రవేశపెట్టారంటే ఏం జరుగుతుందంట, అక్కడున్న సమస్యలన్నీ వెళ్ళిపోయి అన్నీ కూడా స్మూత్గా పర్ఫెక్ట్గా రన్ అవుతాయంట. సో అందరికీ సమస్యలు పరిష్కారం కావాలి కదా, పరిష్కార మార్గం ఇదే. కానీ ప్రాబ్లం ఏంటంటే సమస్యలకి పరిష్కార మార్గం చూపించిన జనాలు అనుకుంటారు, హరే కృష్ణ జపం చేస్తే ఏమవుతుంది, హరినామం చేస్తే ఏమవుతుంది, నమ్మకం లేదన్నమాట, అది సమస్య. సో నమ్మకం కావాలి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా భాగవతం చదవాలి. ఊహు సర్వరసాన్నద్య క్షీరదద్యన్న గోరసాన్ తరవో భూరి వర్ష్మాన ప్రాసూయంత మధుచ్యుత. ఇంకేం చెప్తున్నారంటే అప్పుడు భూమే కాదు అన్నీ కూడా. ఇప్పుడు నెక్స్ట్ చెప్తున్నారు ఇక్కడ నదులు, ఏవైతే నదులు ప్రవహిస్తున్నాయో అవన్నీ కూడా అన్ని రకాల రసాలని, తీపి రసం, పంజెంట్, సోర్ అన్ని రకాల రసాలని అందిస్తున్నాయంట. ఇంకా పెద్ద పెద్ద వృక్షాలు అవన్నీ కూడా ఫలాల్ని, తేనెను అందిస్తున్నాయంట. అలాగే ఆవులు చాలా గడ్డి, మంచి గడ్డి మేసి దాని తర్వాత ఎంతో పాలను కూడా ఇస్తున్నాయంట. ఆ పాల ద్వారా పెరుగు, తర్వాత వెన్నె, తర్వాత ఇంకా మిగతావన్నీ కూడా ఎన్నో ఉత్పన్నమవుతున్నాయంట. సో ఈ విధంగా, సో యజ్ఞం చేయడం ద్వారా భూదేవే కాకుండా నదులు, ఇంకా ఆవులు, ఇంకా చెట్లు, ప్రతి ఒక్కటి అన్ని అవసరాలు కావాల్సినవి మనిషికి అందజేస్తాయంట. సో ఈ విధంగా ఇప్పుడు చెట్లలో నుంచి ఫలాలు ఇంకా తేనె అన్నీ వస్తాయని చెప్తున్నారు. సో ఈ విధంగా ఇవన్నీ కూడా యాక్చువల్లీ పృథ్వీ నుంచి వస్తాయి. పృథ్వీలో రసం, టేస్ట్ అనేది అన్ని పృథ్వీ లోపల ఉన్నాయి, అన్ని టేస్ట్, అన్ని రకాల రుచులు. సో ఈ రుచులన్నీ కూడా పృథ్వీ ఒకటే అయినా కానీ ఎటువంటి బీజాన్ని నాటుతామో ఆ ఒక్కొక్క బీజం సీడ్స్, దాని ప్రకారంగా రకరకాల ఫలాలు, రకరకాల కూరగాయలు, ఇంకా రకరకాలవన్నీ రకరకాల టేస్ట్ రుచులు వస్తాయన్నమాట. ఎలాగైతే ప్రభుపాల వారు ఉదాహరణకి ఇస్తున్నారు, ఇక్కడ చెరుకు ఉందనుకోండి, చెరుకు రసం తీయగా ఉంటుంది, అలా అక్కడ ఒక రసం వచ్చింది. అలాగే ఆరెంజ్, ఆరెంజ్ అయితే కొంచెం పుల్లపుల్లగా తీయతీయగా ఉంటుంది. అలాగే యాపిల్స్, పైనాపిల్స్ అవి కూడా ఒక రకమైన టేస్ట్ ఉంటాయి. ఇంకా అలాగే కారం కావాలంటే మిరపకాయలు. సో ఇలా అన్ని రకాల టేస్ట్ మనకి ఈ పృథ్వీ నుంచే వస్తాయి, రకరకాల వేరు వేరు విత్తనాల ద్వారా. పృథ్వీ ఒకటే కాకపోతే విత్తనాలు వేరు. అలాగే బీజం మాం సర్వభూతానాం, కృష్ణుడు అంటున్నాడు అన్ని బీజాలకు మూలం నేనే, ఆయన అన్ని బీజాలు, అహం బీజ ప్రతాపిత, ఆయన బీజాన్ని ప్రదానం చేసేది. సో అందుకనే కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ భౌతిక ప్రపంచంలో ఉన్నాయని, ఆల్రెడీ ఉన్నాయని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ. పూర్ణమిదం, ఇది పూర్ణం, భగవంతుడి సృష్టి అనేది సంపూర్ణం అనమాట, ఇందులో మిస్సింగ్ లేదు, అన్నీ ఉన్నాయి. మళ్ళీ మనం కొత్తగా ఆలోచించి సృష్టించాల్సింది ఏమో అవసరం లేదు బ్రతకడానికి, ఆల్రెడీ అన్నీ భగవంతుడు ఇచ్చేశాడు మనం బ్రతకడానికి. అవి ఓన్లీ మనం గ్రహించి కృతజ్ఞత వ్యక్తం చేసి యజ్ఞం చేసి మనం భగవంతుడికి సంతృప్తిపరిచి భగవద్ధామానికి వెళ్ళిపోవాలి, అది మన పని. అంతేగాని ఇప్పుడు కొత్తగా ఫ్యాక్టరీ ఎలా నిర్మించాలి, కొత్తగా బిల్డింగ్, ఇప్పుడు పెద్ద బిల్డింగ్ ఎలా కట్టాలి, దానికోసం జీవితాంతం అంతా కష్టపడి మనం వ్యర్థం చేసుకోకూడదు అనమాట జీవితాన్ని. కొత్త కొత్త విషయాలు కనిపెట్టడానికి, ఇంకా జీవితానికి మరి చాలామందికి టెన్షన్ అనమాట, జీవితం, మనుషుల జీవితం ఎలా నడుస్తుంది భవిష్యత్తులో అని ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. అవసరం లేదు, హరినామ సంకీర్తనం చేస్తే నడుస్తుంది. సో భగవంతుడు అన్నీ ఇచ్చారు అని చెప్తున్నారనమాట. అందుకనే ఎలా భగవంతుడిని, యజ్ఞ పురుషుడైన భగవంతుడిని ఎలా సంతృప్తిపరచాలో దానికోసం ప్రయత్నించాలి, వేరే ప్రయత్నం అవసరం లేదు మనకి, ప్రయత్నించాలి, ఈ ప్రయత్నం చేస్తే చాలు. ఎందుకంటే ఇది అలా అరేంజ్ చేశారు, ఈ సైకిల్ అనమాట, ఇది భగవద్గీతలో ఉంది సైకిల్ ఆఫ్ యజ్ఞ అని, ముందు కూడా మనం ఒకసారి చర్చించుకున్నాము అవునా. ఈ యజ్ఞ సైకిల్ ఉంది, యజ్ఞ సైకిల్ని సృష్టించిందే బ్రహ్మదేవుడు ద్వారా భగవంతుడు ఈ యొక్క సృష్టిలో. సో యజ్ఞం ద్వారానే అందరూ ఆనందాన్ని, సంతోషాన్ని, సమృద్ధిని పొందగలరు. లేదు మేము యజ్ఞం చేయము అంటే మరి మీరు ఎంత ప్రగతి సాధించినా వైజ్ఞానంలో, విజ్ఞానంలో, మెడిసిన్లో, లేకపోతే టెక్నాలజీలో ఎందులో అయినా సరే అవన్నీ మిమ్మల్ని కాపాడలేవన్నమాట. ప్రజలు బాధ కష్టాలు అనుభవించాల్సిందే, కరువు కాటకాలని అనుభవించాల్సిందే. సో ఇది ప్రకృతి నియమం, దీన్ని మనం చేంజ్ చేయలేము. అదే ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదులు వారు. సో అందుకే ప్రతిదానికి ఇక్కడ ప్రకృతిలో సృష్టించిన ప్రతిదానికి ఒక ఉపయోగం కూడా ఉంది, ప్రయోగం కూడా ఉంది. ఇక్కడ ప్రయోజనం ఉంది. ప్రభుపాదులు వారు చెప్తున్నారు అడవుల్లో కూడా ఉన్న చెట్లు కూడా మనకి ఇచ్చారు కదా, ఇక్కడ పండ్లు, పువ్వులు, తేనె ఇవన్నీ అందిస్తాయి. కానీ కలియుగంలో దురదృష్టవశాత్తు యజ్ఞాలు లేని కారణంగా పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నా దాంట్లో సరైన మోతాదులో తేనె కానీ పళ్ళు కానీ పండ్లు కానీ లేవన్నమాట. ఇవన్నీ కూడా యజ్ఞం చేయడం మీద ఆధారపడి ఉంటుంది. సో యజ్ఞం సరిగ్గా చేయాలన్నమాట. చాలామంది అనుకుంటున్నారు ఎలా ఇంకా తేనె బాగా రావాలి, ఇంకా పండ్లు ఇంకా ఎక్కువ రావాలి చెట్టుకి, దానికోసం ఏవో ప్రయోగాలు చేస్తున్నారు. దానికన్నా మనం హరినామ సంకీర్తనం జపం యజ్ఞం చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతాయి. కానీ జనాలకి నమ్మకం లేదు, అది సమస్య.
సింధవోరత్నికరాన్ గిరయోనం చతుర్విధం ఉపయానం ఉపాజహృహు సర్వే లోక సపాలకాః.
చూడండి మళ్ళీ ఇంకో విషయం ఇస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు భూమి చెప్పేశారు, నదులు ఇచ్చేసాయి, చెట్లు ఇచ్చేసాయి, ఆవులు ఇచ్చేసాయి కావాల్సినవన్నీ. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఇంకేం ఇస్తున్నారంటే, ఇలా అన్ని లోకాల యొక్క ప్రముఖ దేవతలు అందరూ కూడా అక్కడ వచ్చి మిగతా ప్రజలందరూ కూడా ఎన్నో బహుమతులు ఇచ్చారంట పృథుమహారాజుకి. అలాగే సముద్రాలు, పెద్ద పెద్ద సముద్రాలు కూడా అవన్నీ కూడా ఎంతో విలువైన రత్నాలని, ముత్యాలని, ఇంకా అటువంటి విలువైన వస్తువుల్ని అందించాయంట. ఇంకా పెద్ద పెద్ద పర్వతాలు, అవి ఎన్నో కెమికల్స్, ఫర్టిలైజర్స్, వీటిని కూడా అందించాయంట. ఈ విధంగా నాలుగు రకాల తినే పదార్థాలన్నీ కూడా ఎంతో మోతాదులో ఉత్పన్నమయ్యాయంట. ఈ నాలుగు తినే పదార్థాలు ఏంటంటే, ఒకటి చర్వ్య. చర్వ్య అంటే మీరు బాగా నమిలి తినేవి. ఇంకోటి అంటే చర్వణ చేసి తినేవి. ఇంకోటి లేహ్య. లేహ్య అంటే మీరు చప్పరించి తినేవి. ఇంకోటి చూస్య. చూస్య అంటే అది మీరు మింగేవి. ఇంకోటి పేయ. పేయ అంటే తాగడం, లిక్విడ్ అన్నమాట, తాగేది. సో ఇలా ఈ విధంగా నాలుగు రకాల తినే పదార్థాలను అన్నింటిని కూడా సమృద్ధిగా ఈ యొక్క ప్రకృతి వివిధ రకాలుగా అందరికీ ఉత్పన్నం చేసిందని ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ క్లియర్గా స్పష్టం చేసి చెప్తున్నారు, సముద్రాలు ఇంకా పెద్ద పెద్ద నదుల్లో అందులో విలువైన రత్నాలు, ముత్యాలు ఉత్పలబ్ధమవుతాయని. కానీ కలియుగంలో ఇక్కడ చాలామంది సముద్రంకి వెళ్తారు చేపలు పట్టడానికి. ముఖ్యంగా ఏంటంటే, అది ముందు కూడా పట్టేవారు శూద్రులు, కొంతమంది భేదవాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళేవారు. కానీ ఎవరైతే క్షత్రియులు, వైశ్యులు ఇలాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు వెళ్ళి సముద్రం నుంచి ఇలా విలువైన రత్నాలు, ముత్యాలు అన్నీ కూడా వాళ్ళు పొందేవారు. కాకపోతే ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్తున్నారు, ఇప్పుడు ఈ ఏజ్లో ఈ ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఓపెన్ చేస్తున్నారు చాలా కెమికల్స్ సృష్టించడానికి, ఫర్టిలైజర్స్ సృష్టించడానికి. కానీ ముందు కాలంలో ఇలా కాకుండా యజ్ఞం ద్వారా భగవంతుడిని సంతృష్టి చేస్తే పెద్ద పెద్ద పర్వతాలు అన్నీ కావాల్సిన అంటే ఖనిజాలు, అంటే ఫర్టిలైజర్స్ కూడా, అంటే కెమికల్స్ కూడా ఏవైతే దేని ద్వారా అయితే భూమి యొక్క ఫర్టిలిటీ, ఏమంటాం ఫర్టిలిటీని, సారం, భూమి యొక్క సారం పెరుగుతుందో దానికి కావాల్సిన పదార్థాలని పర్వతాలు సహజంగా అందించేవి మనుషులకి యజ్ఞం జరిగినప్పుడు. సో తద్వారా ఏ ఫ్యాక్టరీలు కట్టాల్సిన అవసరం లేదు కాదు. సో ఎవరైనా అడిగితే ప్రశ్నలు, మరి ఎలా కెమికల్స్ ఎలా వచ్చాయంటే అన్నీ ఇక్కడ ఇచ్చేసారన్నమాట, ఏమీ మనం సపరేట్గా సృష్టించాల్సిన అవసరం లేదు. సో ఇలా అన్నీ సృష్టించడానికి ఎన్నో ప్రయత్నాలు, ఒక్కొక్కటి సృష్టించడానికి పెద్ద పెద్ద రీసెర్చ్లు, పెద్ద పెద్ద ప్రయత్నాలు చేసేదానికన్నా హరినామ సంకీర్తనం చేసుకుంటే అన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి. సో ఇది ఒక పెద్ద విజ్ఞానం, దీన్ని అర్థం చేసుకోవాలి మనం ముందు. ఇతి చాదోక్షజేషస్య ప్రతోస్తు పరమోదయం
అసూయన్ భగవాన్ ఇంద్ర ప్రతిఘాతం అచీకరత్.
ఇప్పుడు ఇంద్రుడి విషయానికి వచ్చేస్తున్నాం. సో ఇప్పుడు పృథ్వీరాజు అయితే సక్సెస్ఫుల్గా యజ్ఞాలు ఒకటి తర్వాత రెండు, ఒకటి రెండు మూడు నాలుగు కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంకా ప్రతి యజ్ఞం తర్వాత ఎన్నో మొత్తం భూమి మొత్తం ప్రకృతి దాన్ని స్పందిస్తుంది, ఎన్నో ఫలాల్ని ఇస్తుంది. అందరూ దేవతలు వస్తున్నారు, విష్ణువు కూడా వచ్చాడు ప్రతి యజ్ఞం తర్వాత వచ్చి అన్నిటినీ స్వీకరిస్తున్నాడు ఆయన భాగాన్ని. అందరూ రకరకాల బహుమతులు ప్రసాదిస్తున్నారు, ఆశీర్వాదం ఇస్తున్నారు పృథ్వీరాజు. అందరూ ఆనందంగా ఉన్నారు ఒక్కరు తప్ప. ఎవరు అంటే ఇంద్రుడు. సో ఇంద్రుడిది ఏమైందంటే ఇప్పుడు చూద్దామంట. ఇప్పుడు ఏం చేస్తాడనేదే ఆసక్తికరమైన విషయం. మరి ఇంద్రుడు పృథు మహారాజు ఆయన భగవంతుడి మీద ఆధారపడి అధోక్షజుడి పైన ఆయన అన్ని యజ్ఞాలు చేస్తున్నాడు. అందుకనే ఎన్నో యజ్ఞాలు చేస్తున్నాడు. ఎందుకు యజ్ఞం చేస్తున్నాడు? ఆయనకు తెలుసు పృథు మహారాజు, నేను భగవంతుడిని సంతృప్తి పరిస్తేనే అంత సమృద్ధి కలుగుతుంది, నేను భగవంతుడి పైన ఆధారపడి ఉన్నాను, అందరూ భగవంతుడి పైన ఆధారపడి ఉన్నారు అనే విషయాన్ని ఆయన గ్రహించి యజ్ఞాలు చేస్తున్నాడు. అందుకనే ఇలా ఎన్నో అశ్వమేధ యజ్ఞాలు చేస్తున్నాడు. ఇవన్నీ భగవంతుడి యొక్క కృప ఉంది పృథు మహారాజు పైన, ఆయన శక్తి ఉంది. అందుకే ఇలాంటి అసాధ్యమైన కార్యాలు ఎంతో బాగా చేస్తున్నాడు. కానీ ఇంద్రుడు తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా సరే ఈ పృథు మహారాజుని అడ్డుకోవాలి, ఆపేయాలి, ఎలా అయినా సరే ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలి అని డిసైడ్ చేసుకున్నాడు ఇప్పుడు ఇంద్రుడు. ఇక్కడ ఇంద్రుడిని కూడా భగవాన్ అని ఉద్దేశించి అన్నారు, భగవాన్ ఇంద్ర అని శ్లోకంలో అన్నారు. సో ప్రభుపాల ద్వారా రాస్తున్నారు ఎందుకు అంటే ఆయన చేతిలో అంత పవర్ ఉందన్నమాట. కానీ ఇంత పవర్ ఉన్నా కానీ ఇప్పుడు భగవంతుడి యొక్క శక్తావేశ్వర అవతారమైన పృథు మహారాజు పట్ల అతను ఎంతో మాత్సర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు, అసూయను ప్రదర్శిస్తున్నాడు. ఇటువంటి ఇప్పుడు ఈ లోపాలు ఏవైతే భౌతిక ప్రపంచంలో భౌతిక జీవితంలో ఉంటాయి ఎంత ప్రబలమైనవంటే ఇంద్రుడు కూడా దాని నుంచి ముక్తుడు కాదు. అతను కూడా భగవంతుడి యొక్క శక్తావేశావతనం పట్లనే ఆయన ఇటువంటి మాత్సర్యాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అందుకని మనం అర్థం చేసుకోవాలి బద్ధజీవి ఎంత పతితుడు. సో అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇంద్రుడు కూడా ముక్తుడు కాదు. సో మనం లెక్కే కాదన్నమాట. నార్మల్ బద్ధజీవులందరూ కూడా ఇటువంటి అనర్థాలకి బానిసలు అయిపోవచ్చు, అనర్థాలకి ప్రభావంలో రావచ్చు ఎప్పుడైనా.
చరమేనాశ్వమేధేన యజమానే యజుస్పతిం వైన్యే యజ్ఞ పశుం స్పర్ధన్ అపోవాహ తిరోహిత.
ఇప్పుడు ఏం చేశాడు ఇంద్రుడు? ఇంకా లాస్ట్ చరమ, చరమేన అశ్వమేధేన, లాస్ట్ అశ్వమేధ యజ్ఞం అంటే వందవ అశ్వమేధ యజ్ఞం. 99 సక్సెస్ఫుల్గా అయిపోయాయి. 100వ అశ్వమేధ యజ్ఞం జరిగేటప్పుడు ఏ అశ్వాన్నైతే అశ్వమేధ యజ్ఞంలో బలివ్వడానికి ఉందో అక్కడ ఆ అశ్వాన్ని ఎవ్వరికి కనిపించకుండా అదృశ్య రూపంలో ఇంద్రుడు వచ్చి ఆ అశ్వాన్ని దొంగలించేసి వెళ్ళిపోయాడు. సో ఇదంతా పృథు మహారాజు పట్ల ఉన్న మాత్సర్యం కారణంగా. సో ఈ విధంగా ఇప్పుడు దొంగిలించి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇంద్రుడు ఇలాంటి అంటే ఇలాంటి మాత్సర్యంతో ఉన్న వ్యక్తులు ఏంటంటే వాళ్ళకన్నా ఎవరైనా ప్రగతి సాధిస్తే వాళ్ళు తట్టుకోలేరన్నమాట, అది వాళ్ళ సమస్య. అదే ఇంద్రుడు కూడా అనుకున్నాడు, ఈయన నాకన్నా ముందుకు వెళ్ళకూడదు పుణ్యకార్యాలు పుణ్య ఫలితాలు పుణ్యకర్మాలు సంబంధించడంలో. ఎందుకంటే అది క్వాలిఫికేషన్ అనమాట. మీరు కూడా ఎవరైనా ఇంద్రుడు అవ్వచ్చు మీలో. ఒకవేళ మీరు 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తే అయిపోయింది, కంపల్సరీ మీరు ఇంద్రుడి పోస్ట్ మీకు దక్కిపోతుంది. సో అందుకనే ఆయన భయం ఇంద్రుడిది, నాకన్నా ముందుకెళ్ళిపోతాడేమో పృథు మహారాజు. ఎందుకంటే ఇంద్రుడు ఆల్రెడీ ఆయన శతక్రతు అంటారు, ఎందుకంటే ఆయన 100 అశ్వమేధాలు యజ్ఞాలు చేశాడు కాబట్టి ఆయన ఇంద్రుడి పదవి దక్కింది ఆయనకి. సో అందుకని మళ్ళీ ఇంకెవరైనా 100 చేసేస్తే ఆయనకి ఈక్వల్గా అయిపోతారు, ఇంకా దానికి ముందు కూడా వెళ్ళిపోవచ్చు. సో ఆయనకన్నా ముందు వెళ్ళిపోకుండా ఆపడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. ఇంతకి దిగజారిపోయాడు ఇంద్రుడు మీరు చూడొచ్చు. సో దీనివల్ల ఒక విషయం మాకు మనందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు ఇంద్రుడు చేసే ఎంత నీచమైన కార్యం చేస్తాడంటే ఇంకా ఇది ఇక్కడ కాకుండా ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. అంటే ఒకవేళ ఒక వ్యక్తి భౌతిక ఆసక్తితో ఉంటే ఆ వ్యక్తి ఆ ఆసక్తిని ఆ భౌతిక విషయాన్ని కోల్పోకుండా ఉండడానికి ఎంతకైనా దిగజారిపోవచ్చు అన్నమాట. సో ఒక వ్యక్తి దిగజారిపోవడానికి కారణం కూడా భౌతిక ఆసక్తి లేకపోతే అనర్థాలు. తమ్ అత్రిర్ భగవాన్ ఐక్షత్ త్వరమాణం విహాయస ఆముక్తం ఇవ పాఖండం యో ధర్మే ధర్మ విభ్రమ. ఇప్పుడు ఇలా ఇంద్రుడు అశ్వమేధాన్ని తీసుకొని వెళ్ళిపోతుంటే అతను ఏం చేశాడంటే ఒక సన్యాసి వస్త్రాలు ధరించేశాడంట. సన్యాసి వేషం వేసుకొని అంటే వెళ్ళిపోతున్నాడు కానీ సన్యాసి వేషం వేసుకొని అశ్వాన్ని తీసుకొని వెళ్తున్నాడు. ఇది అంటే ఒక విధంగా చెప్పాలంటే సన్యాసి వేషం వేసుకొని ఇలా అశ్వాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇది ఒక రకమైన చీటింగ్, అవునా, మోసం. సో ఇంద్రుడు ఇలా సాధారణమైన వ్యక్తుల్ని మోసం చేస్తున్నాడు అన్నమాట. ఒక సాధువు వేషం వేసుకొని బోగస్ గురు. సో ఈ విధంగా ఒక సాధువు లేకపోతే సన్యాసి వస్త్రాలని ధరించి, కాశీ వస్త్రాలని ధరించి అశ్వాన్ని దొంగిలించుకొని ఆయన ఆకాశ మార్గాన వెళ్ళిపోతుంటే అత్రిముని చూశాడు. అత్రిమునికి అర్థమైపోయింది ఇతను ఈ సాధు వేషంలో పారిపోతున్నాడు, అశ్వాన్ని తీసుకుని ఇతను ఇంద్రుడు అనే విషయాన్ని అత్రిముని అర్థం చేసేసుకున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దామంట. సో దానికన్నా ముందు ప్రభుపాల ద్వారా రాస్తున్నారు తాత్పర్యంలో, ఇలా కాషాయ వస్త్రాలని ధరించి జనాల్ని మోసం చేయడం వీళ్ళనే బోగస్ గురువులు అంటారు, అవునా. సో దీనికి ఫస్ట్ బోగస్ గురువు ఈ సృష్టించింది, దీన్ని స్టార్ట్ చేసింది ఇంద్రుడు అనమాట. ఇంద్రుడి నుంచి బోగస్ గురువు యొక్క పరంపర స్టార్ట్ అయింది. ఈయన్ని అనుసరించి ఎంతోమంది తర్వాత కలియుగంలో ముఖ్యంగా ఎంతోమంది బోగస్ గురువులు వచ్చేసారు అని చెప్తున్నారు ఇక్కడ. సో చాలామంది కలియుగంలో వచ్చేసి మేమే సకాశావస్థలను ధరించేసి మేమే భగవంతుడిని, ఇప్పుడు మీరు కూడా భగవంతుడే అనేసి సిద్ధాంతాలని ప్రచారం చేసి ఇంకా అలాంటి బోగస్ గురువులు, బోగస్ అవతారాలు పెరిగిపోయారన్నమాట. సో ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే ఇదిలో ఇది కూడా ఒక లోపం. ప్రతి ఒక్క బద్ధ జీవికి ఉన్న నాలుగు లోపాల్లో ఒకటి ఇది. ఏంటి? మోసం చేయడం. నాలుగు లోపాలు ఉన్నాయి. సో ఈ నాలుగు లోపాల్లో ఒక లోపం ఏంటంటే మోసం చేయడం. అందుకే ఇంద్రుడు కూడా మోసం చేస్తున్నాడు. చాలామంది ఇలా బోగస్ అవతారాలు, బోగస్ గురువుల రూపంలో వచ్చి మోసం చేస్తారు సాధారణమైన అమాయకులైన ప్రజలకి. ఇలా అజ్ఞానమైన అజ్ఞానంలో ఉన్న ప్రజల్ని ఈజీగా మోసం చేస్తూ ఉంటారన్నమాట. సో చాలామంది వచ్చేసి మేమే కల్కి అవతారం అని చెప్పేస్తారు, మేమే భగవంతుడు అవతారం అని చెప్పేస్తారు. కానీ సాధారణ ప్రజలు, మూర్ఖులు వాళ్ళు నమ్మేస్తారు. సో ఇలా ఈ విధంగా ఇటువంటి మోసం చేసే లక్షణం, ఒక లోపం ఒక బద్ధ జీవిలో, జీవాత్మలో ఉన్నందు కారణంగానే ఇక్కడ ఇంద్రుడు కూడా అదే వ్యక్తం చేస్తున్నాడు. ఇక్కడ ఎలా చేయగలడు ఇంద్రుడు ఇలాంటి మోసం అంటే, బద్ధజీవి అన్నాగా ఇలాంటి ఒక లోపం ఉంది కాబట్టి అది ఎప్పుడైనా ప్రదర్శించబడవచ్చు. సో ఇటువంటి మోసాన్ని మొదలుపెట్టింది, ఇటువంటి ఇలా ప్రజల్ని సన్యాసి వేషం వేసుకొని మోసం చేసే పరంపరను మొదలుపెట్టింది ఇంద్రుడు. అందుకనే ప్రభుపాల వారు ఇక్కడ రాస్తున్నారు సన్యాసి అనే వ్యక్తి జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఇంద్రుడు ఏం చేస్తున్నాడు, సన్యాసి వేషం వేసుకొని అశ్వాన్ని దొంగిలించుకొని వెళ్ళిపోతున్నాడు. సో ఇలా ఒక తప్పుడు విధంగా వ్యవహరిస్తున్నాడు సన్యాసి వేషం వేసుకొని. సో అందుకనే ఇది సరైనది కాదనమాట. సన్యాసి అనే వ్యక్తి, సన్యాసం తీసుకునే వ్యక్తి చాలా స్వచ్ఛంగా వ్యవహరించాలి సరైన పద్ధతిలో. ఏమాత్రం చిన్న మచ్చ ఉన్న ఆయన యొక్క చరిత్రలో అది ప్రజలు భూతత్వం పెట్టి చూస్తారన్నమాట దాన్ని. సో మ్యాగ్నిఫై పెద్దగా చేసి చూస్తారు. అందుకనే సన్యాసం తీసుకునే వాళ్ళు చాలా సిన్సియర్, నిజాయితీ, ఇంకా చాలా సీరియస్, సీరియస్ ఉన్న వాళ్ళు మాత్రమే సన్యాసం తీసుకోవాలి, అందరూ తీసుకోకూడదు. ఎందుకంటే ప్రభుపాల ద్వారా వస్తున్నారు. ఎందుకంటే కలియుగంలో సన్యాస ధర్మాన్ని పాటించడం చాలా కష్టం. ఇంకా చెప్పాలంటే ఇలా సన్యాస వేషాన్ని మన జీవనోపాధి కోసం వాడుకోకూడదు అని కూడా రాస్తున్నారు. అంటే ఏంటంటే సన్యాస వేషం వేసుకుంటే ఎవడో ఒకడు నాకు కావాల్సింది ఇచ్చేస్తాడు తినడానికి ఉండడానికి. సన్యాస వేషం వేసుకుంటాను అనుకుంటే అది కూడా తప్పు అని ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. సో ఇప్పుడు ఇంకేం జరుగుతుందో చూద్దాము. మరి అత్రిముని అయితే చూసేశాడు, మరి ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? అత్రిణాచ్యోదితో హంతుం పృతుపుత్రో మహారథః అన్వధావత సంక్రుద్ధస్ తిష్ట తిష్టేతి చాబ్రవీత్. ఎప్పుడైతే పృతు మహారాజు యొక్క పుత్రుడు ఆయనకి చెప్పేశాడు, ఇంకా అత్రిముని పుత్తుమహారాజు యొక్క పుత్రుడికి ఇప్పుడు పుత్తుమహారాజు అంటే అండి యజ్ఞంలో కూర్చున్నాడు ఆయన యజమాని. సో ఆయన లేవకూడదు యజ్ఞం నుంచి మధ్యలోంచి. సో అందుకని పుత్తుమహారాజు యొక్క పుత్రుడికి అత్రిముని చెప్పేశాడు, అదో చూడు అక్కడ ఇంద్రుడు ఇంద్రుడు తీసుకుని అశ్వాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు, వెంటనే వెళ్ళని. సో వెంటనే పుత్తుమహారాజు యొక్క పుత్రుడు అత్రిముని చెప్పడంతో ఇంద్రుడి యొక్క ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకొని వెంటనే ఎంతో క్రోధంతో ఇంద్రుడు వెనకానే వెళ్తున్నాడంట. వెయిట్ వెయిట్ తిష్ట తిష్టేతి తిష్ట తిష్ట అంటే ఆగు ఆగు అనేసి అనుకుంటూ కోపంతో ఇంద్రుడు వెనకాలే వెంబడిస్తున్నాడు ఎవరు, పృథుమారాజు యొక్క పుత్రుడు. ఇది మామూలుగా ఏంటంటే క్షత్రియుడు ఇలా తిష్ట తిష్ట అంటారనమాట, అంటే ఆగు ఫైట్ చేద్దామని. సో ఇక్కడ ఇంద్రుడేమో పారిపోతున్నాడు. సో ఈ విధంగా క్షత్రియుడు పారిపోకూడదు అసలు యుద్ధంలో. సో అందుకని ఇక్కడ పృథుమారాజాన్ని ఛాలెంజ్ చేస్తున్నాడు, వాగు యుద్ధం చేయి, ఎవరు నువ్వు పారిపోతున్నావు అశ్వాన్ని తీసుకుని, ఎందుకంటే అశ్వాన్ని ఎవరైతే వారి తీసుకొని పారిపోతారో వాళ్ళు యుద్ధం చేయాలి, అది నియమం. యుద్ధంలో ఓడించిన తర్వాతే వాళ్ళు అశ్వాన్ని తీసుకెళ్ళచ్చు, లేకపోతే లేదు. ఎవరు అశ్వాన్ని పట్టుకున్నా యుద్ధం చేయాల్సిందే. సో వాడు యుద్ధం చేయకుండా ఇప్పుడు ఇంద్రుడేమో పారిపోతున్నాడు. తర్వాత ఇంకేం జరిగింది, తంతాదృశాకృతిం వీక్ష్య మేనే ధర్మం శరీరినం జటిలం భస్మనాచ్ఛన్నం తస్మై భానం నముచ్చతి. సో ఇంద్రుడు వెంటనే అలా సన్యాసి వేషం అయితే వేసుకుని ఉండడం కాకుండా మొత్తం ఆయన నాట్ హెయిర్ అంటే అదే సన్యాసి ఎలాగైతే జుట్టుని కట్టేసుంటారు మీరు చూసుంటారు ఋషులు మునులు కొంతమంది అలా కట్టుకొని తర్వాత శరీరం అంతా కూడా బూడిద రాసేసుకొని అంటే ఎగ్జాక్ట్ సన్యాసి లాగా వేషం చేసుకున్నాడు. ఇంకా ఇటువంటి వేషాన్ని చూసి పృథుమహారాజు యొక్క పుత్రుడు అనుకున్నాడు, అయ్యో ఇతను ఏదో సన్యాసి ఇతన్ని చంపకూడదు అనేసి అతని పైన బాణాలు వీసరలేదన్నమాట, బాణాలుతో ఆయన్ని చంపలేదు. వదాన్నివృత్తం తం భూయో హంతవేత్రీరచోదయత్ జహి యజ్ఞ హన్నం తాత మహేంద్రం విబుధాదమం. ఎప్పుడైతే అత్రిముని చూశాడో ఇత పృథుమహారాజు యొక్క కొడుకు ఇలా ఇంద్రుణ్ణి చంపకుండా అతని ద్వారా మోసపోయి అతను ఏదో సాధువు అనుకొని వదిలేసి వచ్చేసాడు. సో అత్రిముని మళ్ళీ చెప్పాడనమాట ఇంద్రుడి, మళ్ళీ ఆయనకు చెప్పాడు, అయ్యో ఆయన ఇంద్రుడు దేవరాజు ఇంద్రుడు ఇలా నిన్ను మోసం చేశాడు. ఇంకా సారీ అత్రిముని అనుకున్నాడు ఇంద్రుడు ఎంత దిగజారిపోయాడు అనేసి ఇలా పృథుమహారాజు యజ్ఞాన్ని భంగపరచడానికి ప్రయత్నిస్తున్నాడు అని మళ్ళీ చెప్తాడనమాట ఇతనికి పృథుమహారాజు పుత్రుడికి, ఇది ఇంద్రుడు చేసిన కార్యం ఇంద్రుడు చేస్తున్నాడు నువ్వు ఇలా చేయకూడదని. ఏవం వైన్యసుత ప్రోక్త త్వరమాణం వినాయస అన్వద్రవ అభిక్రుద్ధో రావణం గృధ్రరా ఇవ. ఈ విధంగా తెలిసిన తర్వాత విషయం, వేన రాజు యొక్క మనవడు అంటే పృథుమహారాజు యొక్క పుత్రుడు. సో ఈయన మళ్ళీ ఇప్పుడు చెప్పాడు అత్రిముని, అలే నువ్వు మోసపోయావు అతను ఎందుకు వదిలేసి వచ్చావు వెళ్ళు అంటే మళ్ళీ వెళ్ళాడు అనమాట వెనకాల ఇంద్రుడిని చంపడానికి. ఇప్పుడు ఇంద్రుడు ఇంకా స్పీడ్గా పరిగెడుతున్నాడు ఆకాశంలో. సో వెంటనే ఎంతో కోపంతో చాలా స్పీడ్గా పృథుమహారాజు యొక్క పుత్రుడు కూడా వెళ్ళాడు. సో ఎంతో కోపంతో వెళ్ళాడు. ఎలాగైతే గరుడు అని ఇక్కడ రాశాడు కదా, గృధ్రరాజు ఎలాగైతే రావణుణ్ణి వెంబడించాడు అలా. సో సూక్ష్మం రూపం చ తద్ధీత్వ తస్మా అంతర్హితస్వర వీరస్వ పశుమాదాయ పితుర్యజ్ఞం ఉపేయవాన్. ఎప్పుడైతే ఇంద్రుడు చూశాడు ఓ పృథుమహారాజు యొక్క పుత్రుడు ఇప్పుడు నన్ను వెంబడించుకుంటూ వస్తున్నాడు, నన్ను హతమార్చేస్తాడు, నేను ఎలాగైనా సరే ఇక్కడి నుంచి పారిపోవాలనేసి అక్కడే ఆ గుర్రాన్ని వదిలేసి అశ్వాన్ని వదిలేసి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని అది ఏదైతే సన్యాసి వేషం అది వదిలేదు ఇప్పుడు అనుకున్నాడు, ఇప్పుడు సన్యాసి వేషం పనికిరాదు, ముందు సన్యాసి అనుకొని వదిలేసి వెళ్ళిపోయాడు నన్ను, ఇప్పుడు వదిలేడు నన్ను ఆయన సన్యాసి వేషం పనికిరాదు అనేసి వెంటనే సన్యాసి వేషం వదిలేసి వెంటనే అక్కడికక్కడే అదృశ్యమైపోయాడు, అంటే అశ్వాన్ని అక్కడే వదిలేసి అదృశ్యమైపోయాడు. సో వెంటనే అప్పుడు పృథుమహారాజు యొక్క పుత్రుడు అశ్వాన్ని తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చేసాడు అనమాట, ఎందుకంటే అశ్వాన్ని తిరిగి తీసుకురావాలి, ఎందుకంటే అశ్వాన్ని బలిస్తేనే అశ్వమేధ యజ్ఞం పూర్తవుతుంది. సో మళ్ళీ ఏం జరిగింది మరి తర్వాత, ఇంద్రుడు ఏం చేశాడు మరి, మాయమే వెళ్ళిపోయాడు అక్కడ, అక్కడితో స్టోరీ ఎండ్ అవ్వలేదన్నమాట, ఇంకా కంటిన్యూ అవుతుంది. తత్తస్య చాద్భుతం కర్మ విచక్ష్యా పరమర్షయ నామధేయం దదుస్తస్మై విజితాశ్వ ఇతి ప్రభో. సో విదురుడికి చెప్తున్నాడు మైత్రేయముని, అప్పుడు అక్కడ ఉన్న ఋషిమునులు ఈ పృథుమహారాజు యొక్క పుత్రుడి యొక్క పరాక్రమం చూసి ఇంద్రుడినే భయపెట్టించేసి ఆయన నుంచి అశ్వాన్ని చేయించి తీసుకుని వచ్చాడు గనక విజితాశ్వ విజయంతో అంటే జయించాడు, అశ్వాన్ని జయించాడు, అవునా, విజయం సాధించాడు ఇందులో. సో విజితాశ్వ అని ఆయనకి నామకరణం చేశారంట, నామధేయం చేశారు. అప్పటి నుంచి ఆయన విజితాశ్వగా ఫేమస్ అయ్యాడు పృథుమహారాజు యొక్క పుత్రుడు. ఉపసృజ్య తమస్తీవ్రం జహార్షవం పునర్హరి చశాల యూపతశ్చాన్ను హిరణ్య రశనం విభూ. ఓ విదుర, ఇంద్రుడు ఎవరైతే దేవేంద్రుడు దేవతల రాజైన ఇంద్రుడు స్వర్గరాజైన ఇంద్రుడు ఎంతో శక్తివంతుడు. అప్పుడు ఏం చేశాడు నెక్స్ట్? ఇంకా ఎలాగైనా ఇప్పుడు దాన్ని ఆపాలి. ఇప్పుడు ఒక ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది కదా, అక్కడ వదలలేదనమాట. మళ్ళీ సెకండ్ అటెంప్ట్, మళ్ళీ ఇంకొక అటెంప్ట్ చేస్తాడు. ఏంటంటే అక్కడంతా అంధకారాన్ని సృష్టించేస్తాడు ఆ ఏరియా మొత్తం. ఫస్ట్ టైం ఏమన్నా అదృశ్య రూపంలో వచ్చేసి అశ్వాన్ని తీసుకొని తర్వాత సన్యాసి వేసుకొని వెళ్ళిపోతున్నాడు. కానీ ఈసారి ఏం చేశాడండి ఇంద్రుడు, మొత్తం అక్కడంతా అంధకారం సృష్టించేశాడు, డెన్స్ డార్క్నెస్. సో ఎవరికి ఏం కనిపించట్లేదు. అప్పుడు వెళ్ళేసి మళ్ళీ అశ్వాన్ని దొంగిలించేసి మళ్ళీ అక్కడి నుంచి పారిపోయాడు అశ్వాన్ని తీసుకొని. సో మళ్ళీ ఏం జరిగింది, అప్పుడు మళ్ళీ అత్రిముని చూశాడు. అత్రి సందర్శయం ఆశ త్వరమానం విహాయస కపాల కట్వాంగధరం వీరో నయనం ఆద్ధత. మళ్ళీ సన్యాస వేషం ధరించాడు. సో ఇంద్రుడు రాత్రిముని మళ్ళీ చూశాడు, మళ్ళీ పృథుమహారాజు యొక్క పుత్రుడు చెప్పాడు విజితాశ్వకి, చూడు ఇంద్రుడు మళ్ళీ పారిపోతున్నాడు అశ్వాన్ని తీసుకొని ఆకాశంలో కనిపిస్తున్నాడు చూడు అని. సో అప్పుడు మళ్ళీ పృథుమహారాజు యొక్క పుత్రుడు మళ్ళీ ఇంద్రుడిని వెంబడించాడు అనమాట. సో ఎప్పుడైతే మళ్ళీ చూశాడో ఇంద్రుడు ఈసారి దండ కూడా తీసుకుని వెళ్తాడు, సన్యాసి దండ, దానిపైన కపాలం కూడా ఉందన్నమాట పైన. సో మళ్ళీ సన్యాసి డ్రెస్ వేసుకొని మళ్ళీ కపాలను దండ ధరించి వెళ్ళడం చూసి మళ్ళీ ఆయనను చంపకుండా విరమించుకున్నాడు పృథుమహారాజు యొక్క పుత్రుడు. అత్రిణాచోదితస్తస్మై సందదే విషికం మృష సోస్వం రూపం చ తద్ధిత్వ తస్తావంతర్హిత స్వరాట్. ఎప్పుడైతే మళ్ళీ అత్రిముని మార్గదర్శనం చేశాడో పృథుమహారాజు యొక్క పుత్రుడికి ఎలాగైనా అతన్ని వధించాలి అని, అప్పుడు వెంటనే పృథుమహారాజు పుత్రుడు ఈసారి బాణం పెట్టి ధనుష్ మీద బాణం పెట్టి ఇప్పుడు ప్రయోగించడానికి బాణం వదలడానికి స్టార్ట్ చేయబోతున్నాడు. ఇంద్రుడు చూసేసి వెంటనే మళ్ళీ సన్యాసి వేషం వదిలేసి అక్కడే గుర్రాన్ని వదిలేసి మళ్ళీ మాయమైపోయాడు. సో మళ్ళీ సేమ్ రిపీట్ అయిందనమాట, మళ్ళీ అదే వీరశ్చాశ్వం. సరే ఇక్కడి నుంచి ఇంకా చాలా తాత్పర్యం, ఇంకా స్టోరీ ఉంది. సో మిగతా పార్ట్ మనము నెక్స్ట్ క్లాస్లో చర్చించుకున్నామంట, మళ్ళీ దీని తర్వాత ఏం జరిగింది అని. ఇక్కడే సస్పెన్స్ మధ్యలోంచే. సో నెక్స్ట్ ఇంకా ఎన్నో శ్లోకాస్ ఉన్నాయి, అసలు ఏం జరుగుతుంది తర్వాత, మరి ఈ యొక్క సమస్య నుంచి పృథుమహారాజు ఎలా బయటపడతాడు, అసలు 100వ అశ్వం మీద యజ్ఞం జరుగుతుందా లేదా, అదే సస్పెన్స్ అనమాట. సో అది మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దామంట. అప్పటివరకు సెలవు, ఇక్కడే ముగిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు అందరికీ, దండప్రణామాలు. శ్రీల ప్రభుపాదకి జయ, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జయ, సమవేత గౌరవ భక్త వృందికి జయ, నితాయ గౌర సితనాథ ప్రేమానందే హరి హరి బోల్.